குருதேவ சுக்லாம்பரதிரம் விஷ்ணு சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் தியாயேத் சர்வ விக்னோபசாந்தயே. குருபிரம்மா குருர்விஷ்ணு குருர்தேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரபிரம்மா தஸ்மை ஸ்ரீ குரவே நம. யோனித்யமச்சுதபதாம்புஜயுக்மருக்மா வியாமோஹதஸ்ததிதராணி த்ருணாயமேனே. அஸ்மத்குரோர்பகவதோஸ்யதயைகசிந்தோ ராமானுஜஸ்ய சரணௌ சரணம் ப்ரபத்யே. ஓம் நமோ ப்ரஹ்மாதிப்யோ ப்ரஹ்மவித்யா சம்ப்ரதாய கர்த்ருப்யோ வம்சர்ஷிப்யோ மஹப்யோ நமோ குருப்யஹ. சர்வோபப்ளவரஹிதஹ ப்ரஜ்ஞானகனஹ ப்ரத்யகர்த்தோ ப்ரஹ்மைவாஹமஸ்மி ப்ரஹ்மைவாஹமஸ்மி. ஆனந்தைகரசப்ரசாரவிலசன்மந்தஸ்மிதாஸ்யம் க்ருபாபாரீணம் நிஜபக்தமானசநவாம்போஜாதபானோதயம் காலஜானவிதக்ரணிம் சிவகரம் காணீசமம் சத்குரும் ப்ரஹ்மஜானமயம் நமாமி ஹனுமத்காணீபிரசாதாஹ்வயம். ஸ்ரீராகவம் தசரதாத்மஜமப்ரமேயம் சீதாபதிம் ரகுகுலான்வயரத்னதீபம் ஆஜானுபாஹும் அரவிந்ததளாயதாக்ஷம் ராமம் நிஷாசரவிநாசகரம் நமாமி. மாதர் நமாமி கமலே கமலாயதாக்ஷி ஸ்ரீவிஷ்ணுஹ்ருத்கமலவாசினி விஸ்வமாதஹ க்ஷீரோதஜே கமலகோமலகர்பகௌரி லக்ஷ்மீ ப்ரசீத சததம் நமதாம் சரண்யே. ஓம் ஸ்ரீ குருப்யோ நமஹ. ஓம் ஸ்ரீ மாத்ரே நமஹ. பிரிய பகவத் பந்துவல்லார், சத்குருதேவர் யொக்க பரம பரிபூர்ணமைனட்டுவண்டி அனுகிரகந்தோ ஸ்ரீ குருதேவரு மனக்கு அனுகிரகించినటువంటి ఈ సత్సంగ సమావేశ కార్యక్రమాలు చక్కగా మనం రెండవ రోజు సాయంకాల సమయంలో ఉన్నాం. మనం ఈ రోజున ఉదయం వరకు సత్సంగం, గురుదేవులు వారు అందించేటువంటి బోధ, దాని ద్వారా మనం పొందేటువంటి ఫలితం, మన సాధనలో ఉండేటువంటి విషయాలు మనకు సత్సంగం ద్వారా ఎలా తెలుస్తాయి అంటే, అనేక సంశయాలకు సమాధానం ఏమిటంటే సత్సంగమే. ఎందుకంటే మనకు భగవద్గీతలో చిట్ట చివరి ఒక శ్లోకం వస్తుంది, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవ. ఇది మనకు అర్జునుడు చెప్పినటువంటి మాట భగవద్గీతలో. ఏం చెప్పాడు ఆయన? నష్టో మోహ, నా మోహాన్ని నేను పోగొట్టుకున్నాను అన్నాడు ఆయన. పోయింది, నష్టం అంటే పోయింది. మరి పొందింది ఏమిటి? స్మృతి లబ్ధ్వా, స్మృతిని పొందాను అన్నాడు ఆయన. వాస్తవానికి పోగొట్టుకున్నది ఏమిటి, పొందింది ఏమిటి? మోహం పోతే ఉండవలసిందేదో ఉన్నది. అంటే పెద్ద ఆవరణ ఏమిటి అంటే మోహమే. మానవుడికి ఉండేటువంటి ఒక పెద్ద ఆవరణ అంటే తన స్వరూపాన్ని తాను గుర్తించకుండా అడ్డుపడేటువంటి ఒక పెద్ద ఆవరణకు పేరేమిటంటే మోహం. ఈ మోహం దేనిపైనైనా కావచ్చు, అంటే బయట ఒక దాని మీద ఉండేటువంటి కోరిక, తృష్ణ. మనకి ఏం చెప్పలేదండి. మహాత్ములు ఏమన్నారంటే, సద్గురు రామకృష్ణానందగిరి స్వామి వారు ఒకళ్ళు ఒక యాత్ర చేసి వచ్చారు. యాత్ర చేసి వస్తే స్వామివారు అడిగారు, యాత్ర అంటే అర్థం ఏమిటి అన్నారు. అంటే వారు అన్నారు, యాత్ర అంటే తీర్థయాత్ర అండి, తిరుపతి పోయామండి, అరుణాచలం పోయామండి, లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళామండి, ఇది యాత్ర అండి అన్నారు. వెంటనే స్వామి అన్నారు, మీరు రోజు యాత్ర చేస్తున్నారు మీకు తెలుస్తుందా అన్నారు. యాత్ర చెయ్యవచ్చు కూడా అది మీకు తెలుస్తుందా? ఇప్పుడు మనం ఇప్పటికిప్పుడు కాశీ వెళ్ళాలంటే ఇప్పుడు కుదురుతుందా? ఈ క్షణం విశ్వనాథుని చూడాలంటే కుదురుతుందా? కుదరదు. మరి యాత్ర మనం చేస్తున్నాం. అసలు యాత్ర అనే పదానికి అర్థం ఏమిటంటే ప్రతికూల విషయం దగ్గర నుండి ఇంద్రియాన్ని అనుకూలంగా మలచుకొని సాధనలోకి ప్రయాణం చేయడమే యాత్ర అని చెప్పాడు ఆయన. యాత్ర ప్రతిరోజు చేయొచ్చు, ఇది యాత్ర అని సద్గురు రామకృష్ణానందగిరి స్వామి వారు చెప్పారు. అలాగే మనం కూడా యాత్ర అంటే బయట ఉండేది అనుకుంటున్నాం. మరి ఎప్పుడు తెలుస్తోంది దీని యొక్క ప్రాధాన్యత, ఈ యాత్ర యొక్క విశేషం ఎప్పుడు తెలుస్తోందంటే మోహం పోగొట్టుకుంటే తెలుస్తుంది. అసలు మనిషి మొట్టమొదటిసారి జయించాల్సిందే మోహాన్ని. అందుకే రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, మోహక్షయమే మోక్షము. ఒక మాటలో చెప్పమన్నారు ఎవరో, నా మాకి నీ తలతిక్క వ్యవహారం వద్దండి, మాకేం అర్థం కావటం లేదు, మాకేమిటో రోజు వింటున్నా అర్థమైనట్టే ఉంటుంది కానీ ఏమీ కావడం లేదు, మాకు ఒక్క మొక్కలో చెప్పండి గుర్తుండిపోయేటట్లని రామకృష్ణానందగిరి స్వామి వారిని అడిగితే, మో అంటే మోహము, క్ష అంటే క్షయము, మోహక్షయమే మోక్షము అని చెప్పారు ఆయన. ఇప్పుడు ఏం పోయింది, ఏమి పొందాడు అర్జునుడు, ఏం పోగొట్టుకున్నాడు, ఏమి పొందాడు? మరి ఆ ఉన్నది కనపడకుండా పోవడానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు స్మృతిని లబ్ధ్వా అన్నాడు కదా, స్మృతిని పొందాను అన్నాడు. ఈ పొందాను అనేటువంటి దానికి అడ్డుపడినటువంటిది మోహము అని ఆయనే చెప్పాడు. ఈ మోహం దేని వల్ల కలిగింది? తన వలననే కలిగింది, తన వలననే కలిగింది. ఈ మోహము పరమాత్మ మీద వెళ్ళినప్పుడేమో కైవల్యం అవుతుంది, ఇదే విషయాలపైకి వెళ్ళినప్పుడు అదే బంధనం అవుతుంది, అదే సంసారం అవుతుంది. అందుకే రుక్మిణి అమ్మవారు అన్నారు, కృష్ణ పరమాత్మ రుక్మిణీ కళ్యాణంలో అమ్మంటుంది, నా వలననే జన్మించనే మోహముల్. ఈ మాట అంటుంది రుక్మిణీ కళ్యాణం. ఇప్పటిదాకా మనం ఏమన్నామంటే మోహం బంధనం అన్నాం, కానీ రుక్మిణీ అమ్మవారు ఏమంటున్నారు, నీ వలన కలిగిన మోహం మోక్షం అన్నది ఆవిడ. ఇక్కడేమో మోహం బంధనం అని చెప్పారు, ఇక్కడ రుక్మిణీ అమ్మవారేమో మోహము మోక్షము అన్నారు. మరి మనకు బంధనం కావడానికి, రుక్మిణీ అమ్మవారికి మోక్షం కావడానికి ఉన్నది ఒక్కటే, అది మోహం. కానీ మనకెలా ఉన్నది మోహం? ధనం మీద, దేహం మీద, బంధుమిత్రాదుల మీద, పుత్రకళత్రాదుల మీద, వస్తువాహనాల మీద, సంపద సౌఖ్యాల మీద, వీటన్నింటి మీద ఉండేది మోహం అయి కూర్చుంది. ఈ మోహం ఏం చేస్తుంది? బంధిస్తుంది. ఇదే మరలా 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 జన్మలకు కూడా కారణమవుతుంది. ఒక మోహమే కదండి, మనం అనుకోవచ్చు మోహం అంటే మనవళ్లతో, భార్యతో, తల్లిదండ్రులతో, వారి వల్ల వచ్చేదానండి మోహం అంటే. కాదు కాదండి, మనస్సు ఏ రూపంలో మోహపరుస్తుందో మనకు తెలియటల్లే, తెలియదు కూడా. అంతటి జడభరతుణ్ణి లేడి రూపంలో వచ్చి మోహం చేసింది, మోసం చేసింది మోహం, అది కూడా మోహమే. ఇప్పుడు మనం అనుకుంటాం పెళ్లి కానవాళ్ళకి మోహం లేదండి అనుకుంటాం, పెళ్లి కాకపోతే మోహం ఎక్కడి నుంచి వస్తుంది అండి అంటారు. పెళ్ళే కాదు, అన్నీ వదిలిపెట్టి వెళ్ళినా మన వెంట వచ్చేది ఒకటి ఉన్నది, అదే మనస్సు. ఈ మనస్సు ఏ వస్తువు మీద వాలితే దాని ఎందు మోహం కలుగుతుంది. ఇప్పుడు ఈ భరతుడు వారు ఏం చేశాడు, అన్నీ వదిలేశాడు, రాజ్యం వదిలేశాడు, పిల్లలను వదిలేశాడు. మనం బంధము అని ఏది చెప్పుకుంటున్నామో అవన్నీ ఏ లేవు ఆయనకి, అక్కడ అడవికి వచ్చేసాడు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఆయన గండకీ నదిలో చక్కగా ఒక పులహాశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. గండకీ నది తీరంలో సాలగ్రామాలు దొరుకుతాయి మనకు, సాలగ్రామాలు గండకీ నదిలో దొరుకుతాయి. నర్మదలో దొరికితే బాణలింగాలు అంటారు, నర్మదలో వస్తే శివస్వరూపం, గండకీ నదిలో వస్తే విష్ణుస్వరూపం. సాలగ్రామాలు గండకీ నదిలో దొరుకుతాయి. అటువంటి గండకీ నదికి చేరాడు ఆయన. చూడండి, తీర్థం పవిత్రం. మరి ఉన్నది ఎక్కడ? గృహస్థులలో ఉన్నాడా భరతుల వారు? ఒక ఆశ్రమం నిర్మించుకొని ఉన్నాడు అక్కడ. అంటే అక్కడ నది పవిత్రమైంది, తానుండే చోటు పవిత్రమైంది, తను ఆరాధించే దైవం పవిత్రమయ్యాడు. ఇన్ని పవిత్రమైనటువంటి స్థలంలో మోహం ఎక్కడి నుంచి వచ్చింది? తనలో నుంచే వచ్చింది. కారణం ఏమిటి? మనస్సు పనిచేసిందేమో. ఈ మనస్సు పనిచేయడం అంటే అక్కడ ఏమైంది? అక్కడ లేడిని కాపాడడం మోహం కాలేదు, అక్కడ ఇంటికి తెచ్చుకోవడం మోహం అయింది అన్నారు రామకృష్ణానంద స్వామి. కాపాడడం వరకు దయే, కాపాడడం వరకు దయ, అయ్యో నీళ్ళలో పడిపోతుంది దాని ఒడ్డును వెయ్యాలి, ఇంతవరకు దయ. ఇంతవరకు ఉండేది భగవన్ నిలయం అయి ఉండేది. మనం నిన్న చెప్పుకున్నాం కదా, దయగల హృదయమే భగవన్ నిలయం. కానీ ఈయన ఏం చేశాడు, దాని బంధాన్ని ఈయన మోశాడు. నేను లేకపోతే ఇదేమైపోతుందో, నేను లేకపోతే దీన్ని ఎవరు చూస్తారు, దీన్ని నేను లేకపోతే దీని ఆలనా పాలన ఎవరు చూస్తారని లేని బాధ్యతని తెచ్చిపెట్టుకున్నాడు. ఇప్పుడు చూడండి, జలభరతుడికి బాహ్యంగా చూస్తే బంధనం లేదు, ఆయనకి రాజ్యం లేదు, పిల్లలు లేరు, ఏమీ లేవు. కానీ బంధనం ఎక్కడి నుంచి వచ్చింది, తన మనస్సు ఆ విషయము నందు చిక్కుకున్నది. అక్కడ అక్కడ చిక్కుకోవడానికి అక్కడ తన జాతి కాదు లేడీ, అది జంతు జాతిలోది, అది జంతు జాతిలో. మనకు మహాత్ములు మలయాళ స్వామి వారు చెప్పేవారు, మిగతా జంతువులకు అన్నింటికి అడ్డంగా ఉన్న వెన్నుముక మానవుడికి మాత్రం నిలువుగా ఉంటుంది అని చెప్పాడు ఆయన. మిగతా వాటికి అన్నిటికీ అడ్డంగా ఉంటుంది వెన్నుముక, మానవుడికి నిలువుగా ఉంటుంది. అంటే అడ్డదిడ్డమైన వాదన చేస్తే ఏమంటారు, వాదనలో పసలేదనుకోండి, వాదనలో ఓ సరైనటువంటి మాట మనం మాట్లాడకపోతే అలా అడ్డదిడ్డంగా వాదించుకో అంటారు. అంటే అది ఏ వాదన అవుతోంది, అది పశు సంబంధమైనది, అది సరైనటువంటిది కాదు, అది వివాదమే కానీ సంవాదం కాదు. మాటలు కూడా ఒకదానికొకటి పొందిక లేకుండా తగాద పెట్టేసుకుంటే దాని వివాదము అన్నారు, అర్థవంతంగా మాట్లాడితే దాని సంవాదము అన్నారు. శ్రీకృష్ణార్జున సంవాదే, భీష్మ యుధిష్ఠిర సంవాదే, హయగ్రీవాగస్త్య సంవాదే, ఇవన్నీ సంవాదాలు. సంవాదం అంటే అర్థం ఏమిటి, అడిగిన ప్రశ్నకి చెప్పిన సమాధానానికి సరిగ్గా సరిపోతుంది అక్కడ, అందుకని ఇది సంవాదం అయింది. అలాగే ఓ ఇద్దరు మనుష్యులకి సంబంధం లేకుండా దాని వాద ప్రతివాదాలు చేసుకున్నారు అనుకోండి, ఏమిటా వివాదము అంటారు. అంటే అది అర్థరహితమైనటువంటి మాటలు, దాన్ని ప్రజలు మెచ్చరు, ప్రపంచం మెచ్చదు, మహాత్ములు అసలు మెచ్చరు. మరి సంవాదం అంటే అర్థం ఏమిటి, అడిగే ప్రశ్న సారవంతమైనదై ఉండాలి, అంత ప్రశ్న అడిగిన సమర్థుడికి చెప్పవలసిన సమాధానము ఒక అతి సమర్థుడైన వ్యక్తికి అప్పచెప్పబడితే వారిరువురి మధ్య నుంచి వచ్చినటువంటి మాటలు అక్షర స్వరూపాలు అవి మనకు సంవాద రూపంలో నిలిచిపోయాయి. ఇప్పటికి కూడా మనం భగవద్గీతను చదువుకున్నా, విష్ణు సహస్రనామాన్ని చదువుకున్నా మనకి ఇలాగే సంవాదాలు వినపడుతూ ఉంటాయి. మరి ఇక్కడ ఏం కలిగింది ఆయనకి అంటే, ఆ లేడిని ఒడ్డును వదిలిపెట్టినట్టే అంతటితో దయ వచ్చింది, పూర్తయిపోయేది. కానీ దాన్ని ఏం చేశాడు, ఇంటికి తెచ్చుకున్నాడు. ఆయన జడభరతుడు ఏం చేశాడు, ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంటికి తెచ్చుకోవడమే కాదు, అసలు సామాన్యంగా పట్టవలసినటువంటి ప్రేమ కంటే, సామాన్యంగా పట్టవలసినటువంటి బంధం కంటే దాని యందు బంధాన్ని ఇంకా పెంచుకున్నాడు ఆయన. లేడి యందు బంధాన్ని ఇంకా పెంచుకున్నాడు. అది కనబడకపోతే తాను అన్నం తినడం మానేసేవాడు, అది వచ్చి ఒళ్ళు నాకకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు ఫీల్ అయిపోయేవాడు. అయ్యో ఈ రోజున ఇంకా రాలేదే, ఆ లేడీ నా దగ్గరికి రాలేదే, మూతితో వాసన చూడలేదే, నా శరీరాన్ని ఇలా నాకలేదే, నేను దానికి ఇలా గట్టి పెట్టలేదే అని అనుకునేవాడు. దాంతో తను అనుష్ఠించవలసిన ధర్మానికి విఘాతం కలిగింది. సామాన్యాన్ని వదిలేసి విశేషం పట్టుకోమంటే విశేషాన్ని వదిలేసి సామాన్యాన్ని పట్టుకున్నాడు జడభరతుడు. ఎక్కడ కలిగింది అక్కడ బంధనం అంటే, లోకంలో అన్నీ వదిలేసి నన్ను పట్టుకోమని ఆయన చెప్పాడు. సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచః. ఇది కదా చెప్పాడు. ఆయన ఏం చేశాడు, ఆయన్ని వదిలేసి దీన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు మోహం రావడానికి కారణమైనది ఏది, ఇక్కడ మోహం రావడానికి ఇప్పుడు చాలా మంది మనం అంటూ ఉంటాం, నా సాధనకి నా మనవడు అడ్డొచ్చాడండి, నేను ధ్యానం చేసుకుందామంటే నా కొడుకు అడ్డొచ్చాడండి, నేను ధ్యానం చేసుకుందామంటే మా ఇంట్లో కుక్క అడ్డం వచ్చిందండి, ఇలా చెప్పేవాళ్ళు ఉంటారే. అసలు ఆటంకం కలిగించే వస్తువులు బయట నుంచి రావడం కాదు, అది మనలోనే పుడుతోంది ఆటంకం కూడా, అడ్డు కూడా మనలో నుంచే వస్తుంది. ఇక్కడ జడభరతుడికి రెండో వ్యక్తి రాలేదు, తన వాసనతో కూడిన మనస్సే తనకు అక్కడ శత్రువై కూర్చుంది. అక్కడ ఒక విషయం గురించి ఆలోచించేటువంటి ఆలోచనే, అది ఎంతవరకు ఆలోచించాలో దాన్ని దాటి పరిధులు దాటిన ఆలోచన అక్కడ బంధమై కూర్చుంది. మనకు అమ్మ చెప్పారు కదా ఈ రోజున ఉదయం, ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే బంధనం కాదు. దాన్ని మహాత్ములు కూడా అంగీకరించారు. ఏమండి, ధర్మ విరుద్ధ భూతేషు కామోస్మిన్ భరతర్షభ, ధర్మ విరుద్ధము కాని కామమును నేనయ్యున్నాను అని చెప్పాడు కృష్ణయ్య భగవద్గీతలో. ఎందుకంటే మనకి కోరికలు సహజమండి కలగడం, కోరికలు సహజం. కానీ ఈ కోరికలు ఎప్పుడు ఇది ఉండవలసింది అని నిర్ణయింపబడింది దైవం చేత కూడా అంటే, అది గనక ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటిది గనక అయితే ఆ కోరిక అది నా స్వరూపంగా నువ్వు గుర్తించు అన్నాడు అర్జునుడితో. ధర్మం మిళితమై ఉండాలి కామానికి, అందుకనే ధర్మాన్ని ముందు పెట్టి మిగిలినవి తర్వాత పెట్టారు. ధర్మ అర్ధ కామ మోక్ష అంటే కామం దేన్ని బేస్ చేసుకొని ఉండాలి, ధర్మాన్ని బేస్ చేసుకొని ఉండాలి. అర్థం దేన్ని బేస్ చేసుకొని ఉండాలి, ధర్మాన్ని బేస్ చేసుకొని ఉండాలి. ఎప్పుడైతే ధర్మాన్ని అనుసరించి కామార్థాలు ఉంటాయో నాలుగవది మోక్షము అడగక్కర్లే. మా గురువుగారు చెప్పారు, ఒక అరటి పండిని నాలుగు ముక్కలు చేయమని ఇచ్చారనుకోండి, ఒకటి కోశాం, రెండు కోశాం, మూడు కోశాం, ఇక నాలుగవది కొయ్యాలా? ఆటోమేటిక్గా నాలుగవది ఉంటుంది అక్కడ, ఎందుకంటే మూడు కోసిన తర్వాత నాలుగవది ఉన్నది. అలాగే ధర్మాన్ని బేస్ చేసుకొని అర్థం, ధర్మాన్ని బేస్ చేసుకొని కామం ఎప్పుడైతే ఇలా ఉంటాయో నువ్వు మోక్షాన్ని మళ్ళీ కోరక్కర్లే. మనం ఏం చేస్తున్నామంటే చివరి రెండు విడిచిపెట్టి మధ్యలో పట్టుకొని చివరిదాన్ని కావాలంటున్నాం. అసలు ముందు మొదటిదాన్ని వదిలేస్తున్నాం, ధర్మానికి తిలోదకాలు ఇచ్చేస్తున్నాం, అర్ధకామాన్ని గట్టిగా పట్టుకుంటున్నాం, కానీ చిత్త చివరిదైన మోక్షం మాత్రం నాకే కావాలి, నాకే కావాలి, నాకే కావాలి. ఇది ఎంత అసంబద్ధమైన విషయం చెప్పండి. ధర్మాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ ఉండాలి. ఆ చివర ఈ చివర ఉండే ఇప్పుడు నాలుగు పుస్తకాలు ఇచ్చారండి పిల్లాడికి. ఈ నాలుగు పుస్తకాలు వాడు కొత్తగా పట్టుకోవాలంటే చివరి రెంటిని ఒత్తి పట్టుకుంటే మధ్యలోవి రెండు దాంతో కలిసి వస్తాయి. లేదు వాడు ఆ చివరిది ఈ చివరిది విడిచిపెట్టి మధ్యలో రెండు పట్టుకుంటే రెండే వస్తాయి తప్ప నాలుగు వస్తాయా? నాలుగు రావు కదా. నాలుగు రావాలంటే ఏం చేయాలి? ఈ చివరి పుస్తకాన్ని ఆ చివరి పుస్తకాన్ని మధ్యలో గట్టిగా ఒత్తి పెట్టుకుంటే మధ్యలో ఉన్న రెండు పుస్తకాలతో సహా వాడు దాన్ని చేతిలోకి తీసుకోగలుగుతాడు. అలాగే మోక్షం అనే చివరిది కావాలంటే ముందు ధర్మాన్ని పట్టుకోవాలి. అయితే ఇక్కడ జడభరతుడికి ఎవరడ్డొచ్చారు? తన మనస్సులో కలిగిన ఆలోచనే. ఆ మోహమే ఎక్కడి దాకా తీసుకెళ్ళింది? మళ్ళీ ఇంకో జన్మకు కారణమయ్యేలా చేసింది ఆయన. ఆఖరికి అంత్యకాలంలో కూడా అయ్యో నేను శరీరం విడిచేస్తున్నానే, నా లేడిని ఎవరు చూస్తారు, రేపటి నుంచి దానికి మేత ఎవరు పెడతారు, దాని బాగోగులు ఎవరు చూస్తారు అని అనుకుంటూనే శరీరాన్ని విడిచేశాడు ఆయన. ఇప్పుడు ఏం కలిగింది అక్కడ? మోహము కలిగింది. మోహము దేని వల్ల కలిగింది? తనకు అసలు అవసరం లేనిది, తనతో సంబంధం లేనిది. అందుకే మనకి బాబూజీ మహారాజు వారు చెప్పారే, సదా సదా జాగరూకుడు. ఎవరండి? బ్రహ్మజ్ఞాని. ఎందుకంటే మహాత్ముల మాట ప్రతి వేదాంత కథతో కానీ వేదాంతానికి సంబంధించిన మూల చరిత్రతో కానీ సంబంధం ఉంటుంది. సంబంధం లేని మాట మహాత్ములు మాట్లాడరు. వారు మాట్లాడారంటే దాని వెనకాతలు ఎంతో అర్థం ఉంటుంది, ఎంతో జ్ఞానం అందులో నిండి నిమిడీకృతమై ఉంటుంది. అలాగా సదా సదా జాగరూకుడు. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఇంత జాగ్రత్తగా ఉన్నటువంటి జడభరతుడికే మళ్ళీ జన్మ అవసరం వచ్చింది గనక, మళ్ళీ జన్మించేంతటి ఒక కర్మ అతనికి వచ్చి పడింది గనక, ఈ కర్మ రావడానికి కారణం బయట వస్తువుల తనలో కలిగిన ఆలోచన. ఇప్పుడు మనం అంటూ ఉంటాం కదా, బయట వాళ్ళు ఎవరో కారణం, బయట వాళ్ళు ఎవరో కారణం అని. బయట వాడు ఎవరో కారణం కాదు, తన అలజడికి తానే కారణమవుతున్నాడు. అక్కడ తనలో కలిగినటువంటి ఆలోచననే తన అలజడికి కారణమై తానే ఒక సంసార బంధంలో చిక్కుకొని మళ్ళీ జన్మకు కారణమైనటువంటి కర్మని ప్రోగు చేసుకుంటున్నాడు. ఇప్పుడు జన్మకు కారణమైన కర్మకు ఎవరు కారణం? తన మోహమే కారణం. ఆ మోహం ఏం చేసింది? మళ్ళీ జన్మకు తీసుకొచ్చి పడేసింది. ఇప్పుడు ఈ మోహం అనేటువంటిది పోవాలంటే దేని ద్వారా పోతుంది? మనం ఉదయం చెప్పుకున్నదే, దేని ద్వారా పోయింది అర్జునుడి మోహం? తత్ప్రసాదాన్ మయాచ్యుత. ఇక్కడ రెండొచ్చాయి ఆయనకి, ఒకటి పోగొట్టుకున్నాడు, రెండు పొందాడు. ఇక్కడ మనం బాగా గమనించాలండి, వదిలించుకోవలసింది వదిలించుకుంటే పట్టవలసింది పడుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, నా కామాది అరిషడ్ వర్గాలు నా దగ్గరే ఉండాలి, నా సప్త వ్యసనాలు నా దగ్గరే ఉండాలి, నా అష్టమదాలు నా దగ్గరే ఉండాలి, నా త్రిగుణాలు నా దగ్గరే ఉండాలి, ఇవన్నీ నా దగ్గరే ఉండాలి, మోక్షం మాత్రం నా అరచేతిలోకి రావాలి. ఎలా వస్తుంది చెప్పండి? అర్జునుడు అంతటి వాడు చెప్పాడు, పోగొట్టుకోవలసింది పోగొట్టుకుంటే పొందవలసిన దాన్ని పొందడానికి నీకు అవకాశం ఉంటుంది. అదే నష్టోమోహ, ముందు దాన్ని తొలగించి వేయాలి, కాని దాన్ని తీసి పారేయాలి. అది కూడా ఉదయం చెప్పారు కదా స్వర్ణక్కయ్య గారు, మనకి మేలు చేసింది కదా అని నువ్వు దాన్ని గొప్పది అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు చూడండి, ముళ్ళు గుచ్చుకుంది మన కాల్లో, కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఏమడుగుతాం? పిన్నీస్ అడుగుతారు పక్కాళ్ళని. ఆ పిన్నీస్కి చివర కొన పోయిందనుకోండి, చివర కొన భాగం ఉంటుంది కదా, ఆ కొన భాగం పోయిందనుకోండి, ఉపయోగపడుతుందా ముళ్ళు తీయటానికి? మీరేమంటారు, ఇది మొండి పిన్నీస్ అండి, ఈ మొండి పిన్నీస్కి ముళ్ళు రాదు, దానికి పదునుండేది ఇవ్వండి అని అడిగి తీసుకుంటారు. ఇప్పుడు పదునున్నటువంటి పిన్నీసుతో ఈ శరీర భాగాన్ని కుడుతూ 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 ముళ్ళు దాకా వెళ్ళిన తర్వాత, అది బయటకు వచ్చేసిన తర్వాత, ఈ ముళ్ళు తీసింది కదా, ఈ ముళ్ళు ముంచిది మంచిది అని అలాగే జేబులో వేసుకుంటామా? వేసుకుంటామా? ముళ్ళు తీసింది కదా, మన గుచ్చుకున్న ముళ్ళును తీసింది కదా, మన గుచ్చుకున్న ముళ్ళు తీసింది కదా అని ఈ ముళ్ళుని మంచిది అని మనం జేబులో పెట్టుకుని అలాగే పడుకుంటే, ఏ నిద్రలోనే మళ్ళీ నీ గుండె గుచ్చుకుంటే అది మళ్ళీ బాధే. ఇప్పుడు ఇది మంచిది కదా, మళ్ళీ నీకెందుకు బాధ కలిగించింది అంటే, అవసరం తీరేంత వరకు దాన్ని ఉపయోగించుకోవాలంతే, అవసరము తీరిన తర్వాత దాన్ని కూడా దీనిలాగే అవతల పడేయాలంతే. శరీర మాధ్యం కలు ధర్మ సాధన. ఇప్పుడు శరీరం మంచిదా చెడ్డదా అని అడిగారు అనుకోండి, మంచిదే. ఎందుకు మంచిది అంటే, మరలా మరలా రాదు ఈ శరీరం, సాధనకి అనుకూలంగా ఉండి నేనెవరో తెలుసుకోవడానికి ప్రయాణం చేయడానికి అనుకూలమై, ఇది బుద్ధి వికసించేటువంటి అవకాశం కలిగి, మంచి చెడు విచక్షణ పరిజ్ఞానం కలిగి, ఏది మంచి ఏది చెడు అనేటువంటిది తెలుసుకుంటూ చక్కగా ఒక మార్గంలో ప్రయాణం చేయడానికి వీలైనటువంటి ఈ మానవ శరీరం చాలా గొప్పది. మరి గొప్పది కదా అని మళ్ళీ తర్వాత ఏం చెప్పారు, దీన్ని నమ్మకండి అని చెప్పారు. రెండూ చెప్పారు, ఇది మంచిది అని చెప్పారు. అయితే ఎందుకు మంచిది? సాధనకు మంచిది, సాధన చేసుకోవడానికి మంచిది. దీని మీద అభిమానం పెంచుకోవడం మాత్రం అది తప్పన్నారు. మరలా ఇది ఒక ఉపకరణంగా ఉపయోగించుకోవాలి, అంత అలాగని ఉపయోగపడుతోంది కదా అని దీని మీద మోహాన్ని పెంచుకుంటే మళ్ళీ అది బంధనము అన్నారు. అంటే ఇక్కడ మన దీని కొద్దిగా మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. దీని మీద మమకారం పెంచుకోవడం తప్పు, కానీ ఇది అవసరం. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. నువ్వు ధర్మాన్ని సాధించాలంటే శరీరం పనిచేయాలి, శరీరం పనిచేయాలంటే దీని బాగోగులు చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలి? ధర్మాన్ని సాధించడం కోసం, ధర్మమును పట్టుకొని చిట్ట చివరిదైనటువంటి మోక్షాన్ని చేరడం కోసం. మనకి చూడండి, మయూర ధ్వజ మహారాజు కథ ఉంటుంది జైమినీ భారతంలో. జైమినీ భారతం ఒక్క పర్వం ఒక్కటే దొరుకుతుందండి. ఈ మధ్య ఒక మహానుభావుడు రాశారు, కుప్ప వెంకట కృష్ణమూర్తి గారు ఎవరో రాశారు ఈ మధ్య. అందుకుముందు ఏలూరుపాటి అనంతరామయ్య గారు రాశారు జైమినీ భారతం. దానిలో మయూర ధ్వజ మహారాజు చరిత్ర ఉంటుంది. కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కలిసి మాటల సందర్భంలో ధర్మరాజు వైభవాన్ని అర్జునుడు అతిశయోక్తిగా పొగుడుతూ ఉంటాడు. కృష్ణుడు మిన్నకుండిపోతాడు, ఇది అవును అని అనడు, ధర్మరాజు గొప్పవాడు అని దానికి ఒత్తాసు పలకడం, మిన్నకుండిపోతాడు. దానికి అర్జునుడికి ఇంకాస్త ఆయనకి కించిత్ బాధ. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని పొగుడుతున్నారు అనుకోండి, అది వాళ్ళ సొంత వాళ్ళు అయితే అవునండి అనే మాట పక్కవాడి నుంచి రాకపోతే అప్పుడు ఎలా అనిపిస్తుందండి మనకి? నేను ఇంత గొప్పగా చెప్తున్నా, అవతలి వాడు అవునని చెప్పడం లేదు అంటే అంగీకరించడం లేదన్నమాట. అంటే ఇతని దృష్టిలో ఇంతకంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నాడా? మనకు అనిపించే అనుమానం అదే కదా. అదే అనుమానం అర్జునుడు కూడా అడగడం జరుగుతుంది. ఏమిటి బావా, నేను ధర్మరాజు వైభవాన్ని ఇంత పొగుడుతూ ఉంటే నువ్వేం మాట్లాడవు అన్నాడు. నిజమే కానీ బావా, అంతకంటే గొప్ప దాత, అంతకంటే గొప్పవాడు ఒకడున్నాడు. ఎవరు? మయూరధ్వజ మహారాజు అని చెప్పాడు ఆయన. ఏమిటి ఆయన గొప్ప అన్నాడు. ఇన్ని చేశాడే ధర్మరాజు, తనని తాను ఇచ్చుకునేటప్పుడు కూడా ఆ స్థితిలో నిలబడగలగడం అనేది చాలా గొప్ప. అంటే ప్రాణము సంకటము రాకముందరా వేదాంతం ఎంతైనా చెప్తాడు. ప్రాణము సంకట పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేహం ఇంతే, ఇది పడిపోయేది అనే భావన మీద వాడి మనస్సు నిలబడగలుగుతుందా? అలా నిలబడగలగడం కదా నిజమైన గొప్ప విషయం. అంటే అయితే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా బావా? ఉన్నారు. ఎవరున్నారు? మయూర ధ్వజ మహారాజు. నాకెందుకో ఇది నమ్మతరం కావడం లేదు, పరీక్ష చేద్దాం. ఎలా పరీక్ష చేద్దాం? వెళదాం మయూర ధ్వజ మహారాజు గారి దగ్గరికి. ఈ రూపాలతో వెళ్ళద్దు, మన ఇద్దరం బ్రాహ్మణులుగా వెళదాం. నువ్వు బావగా, నేను బావమరిదిగా ఇద్దరం వెళదాం, ఆయన అడుగుదాం అని వెళ్ళాడు. వెళ్ళి ఆయన సమక్షంలో నిలబడి, మహారాజా మేము ఒక యాగం కోసం వచ్చాం, యాగానికి కొంత ద్రవ్యం అవసరమవుతుంది, దానికోసరం మహాత్ముల్ని మహారాజుల్ని ఆశ్రయిద్దామని వచ్చాం, అందుకని మీ దగ్గరికి వచ్చి కావలసిన దాన్ని అడుగుదాం అనుకుంటున్నాం. అప్పుడు అన్నారు, ఏం కావాలో అడగండి, సంశయం లేకుండా అడగండి, కాదు అనే మాట నా నోటి నుంచి రాదు, ఏది అడిగినా ఇచ్చేస్తాను. వెంటనే కృష్ణుడు అన్నాడు, ఇస్తావయ్యా నమ్మకం మాకుంది, కానీ ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత, మేము ఆ వస్తువుని అడిగిన తర్వాత, అయ్యో వీళ్ళు పొరపాటుగా మాట అన్నారు, నేను కూడా ఆలోచించకుండా మాట ఇచ్చేసాను అని నీ మనస్సుకి ఆలోచన లేకుండా ఇవ్వగలగాలి. ఇంకా చెప్పేటప్పుడు వాళ్ళు ఏమన్నారు, మనస్సు లోపం లేకుండా ఉండాలి, నీ కంటికి నీరు లేకుండా ఖేద పడకుండా ఆ వస్తువును ఇవ్వాలి. ఆయన చెప్పాడు, అలాగే ఇస్తానే, ఏం కావాలో తీసుకోండి. వెంటనే వాళ్ళు అడిగారు, నీ శరీరంలో కుడి భాగం కావాలి, కుడి భాగం కావాలి మాకు. కుడి భాగం కావాలంటే ఏం చేయాలి? రంపం తెచ్చి కోయాలి. రంపం తోడు కోస్తేనే కదా సరిగ్గా సగభాగానికి వెళ్ళిపోతుంది. దేహాన్నండి అది ఒక కట్టెనే అడగలే వాళ్ళు, మాకు ఈ కట్టెలో సగభాగం కావాలి, ఈ స్థలంలో సగభాగం కావాలని అడగలేరు. స్థలంలో సగభాగం అయితే కొలతలేస్తాం, గోడ కట్టేస్తాం. కట్టెలో సగభాగం అయితే సగం చూస్తాం, కోత పెట్టేస్తాం. శరీరంలో సగభాగం అడిగారు, సరిగా కొయ్యాలి. మరి కొయ్యాలంటే రంపం తేవాలి. ఇప్పుడు ఈ ఎదురుగా రంపం పెట్టారు, ఈ నడి మధ్య భాగంలో పాపటి ఉంటుంది కదా, మధ్య భాగంలో రంపం పెట్టారు. ఎదురుగా చూడటానికి అర్జునుడిని పెట్టాడు, వెనక భాగంలో కృష్ణుడు ఉన్నాడు. ఎందుకని? కంటినీరు విడవకుండా దానం ఇవ్వాలి కదా. ఎదురుగా చూడవలసిన వాడు అర్జునుడు కదా, అర్జునుడు కదా సంశయం వచ్చింది, బాబా నువ్వు ఎదురుండు, కంటిలో గనక నీరు వస్తే మనం ఆ దానం తీసుకోవద్దు. ఈయన మాట అనేసాడు. మరి మాట అన్న తర్వాత కంటినీరు విడవకుండా ఇవ్వాలి కదా దానం అని ఎదురుగా అర్జునుడిని పెట్టాడు, వెనక భాగంలో కృష్ణుడు ఉన్నాడు. ఇద్దరు రంపం పెట్టి శరీరానికి కోస్తున్నారు, తెగిపెడుతోంది, ఇక ఇలాగ రక్తం కారుతోంది. ఈ లోపల వాళ్ళ ఆవిడ వచ్చింది, అయ్యా నేను మా ఆయనలో సగం కదా, నన్ను తీసుకెళ్ళండి, సగం అంటే నేనే కదా, మీరు అడిగింది సగం కదా. కృష్ణుడు అన్నాడు, నువ్వు సగమేనమ్మా, కానీ మేము వామ భాగాన్ని అడగలేదు, మేము ఎడమ భాగాన్ని అడగలేదమ్మా, కుడి భాగాన్ని అడిగాం. ఎడమ భాగం అడిగితే నిజమే నువ్వు అన్నట్లుగా స్త్రీ కాబట్టి కూర్చేసుకునేవాళ్ళం, ఇప్పుడు కుడి భాగాన్ని తీసుకెళ్తున్నావు, అది ఈయనే ఇవ్వాలి. ఇక రంపం పెట్టుకొస్తుంటే ఆ ఎడమ భాగం నుంచి కన్నీరు వస్తుంది, ఎడమ కంటి నీరు విడుస్తున్నాడు ఆయన. అర్జునుడు వెంటనే ఆపేశాడు, బావా కొద్దిగా అన్నాడు. ఏమిటి అన్నాడు, మనం పెట్టిన నియమానికి భంగం జరుగుతోంది, కంటినీరు విడవకుండా దానం ఇవ్వాలన్నాం కదా, ఈయన ఎడమ భాగంతో ఏడుస్తున్నాడు, ఎడమ భాగం ఏడుస్తోంది, ఈ దానం మనం పుచ్చుకోవద్దు, వెళ్ళిపోదామన్నాడు అర్జునుడు. వెంటనే కృష్ణుడికి ఆంతర్యం తెలుసు కదా, ఏమయ్యా చెప్పాం కదా ఎందుకు అలా బాధపడుతున్నావు, ఏడుస్తూ ఇచ్చే దానం ఎవరు ఇమ్మన్నారు అని అడిగితే వెంటనే ఆయన అన్నాడు, నా ఎడమ భాగం అందుకు ఏడవడం లేదు మహాభాగా, నా కుడి భాగం యజ్ఞానికైనా ఉపయోగపడుతోంది, ఈ ఎడమ భాగాన్ని ఎవడో అడగడం లేదే, ఎవరైనా అడిగితే ఈ భాగం కూడా ఇచ్చేద్దును కదా, అలా ఇది నా పడిపోవలసి వస్తుంది వృధాగా వ్యర్థంగా, అందుకని ఎడమ భాగం ఏడుస్తుంది అన్నాడు. ఆయన ధర్మాన్ని పట్టుకుని ధర్మ ప్రకారంగా విడితే ఏ ధర్మ కార్యానికి నా శరీరంలో ఏ అణువు ఉపయోగపడ్డా, ఏ భాగం ఉపయోగపడ్డా అది కదా సార్థకత నా జీవితానికి, నా ఎడమ భాగం అందుకు ఏడుస్తోంది అన్నాడు ఆయన. అందుకని ఆ మయూర ధ్వజ మహారాజే ఇప్పటికి కూడా ధ్వజస్తంభంగా ఉంటున్నాడు దేవాలయాల్లోని. ఒక కథ కూడా ఉంది, అందుకే ధ్వజము అనే పేరు ఆ ధ్వజస్తంభానికి ఎదురుగా ఉండి దేవాలయాల్లో దేవుడికి ఎదురుగా ఉంటుందన్నమాట మయూర ధ్వజుడు. అందుకే ఇక్కడ ధ్వజస్తంభాన్ని పెడతారు ఆయనకు ప్రతీక గాని. ఇప్పటికి కూడా మనకి మహాత్ములు చెప్తారు, అంటే అక్కడ ఏమిటి గొప్పతనం? శరీరం కూడా దేనికి ఉపయోగపడాలని చెప్పారంటే ధర్మానికే ఉపయోగపడాలి. అలా ధర్మానికి ఉపయోగపడేటట్లుగా ఉన్న శరీరం ఏమిటి అంటే మానవ శరీరం. ఇతర వాటికి ధర్మాధర్మాల జోలి పట్టదు, కానీ మానవుడు విచక్షణ ద్వారా ఏది ధర్మము ఏది అధర్మము గ్రహించగలిగేటువంటి బుద్ధి మనకి మానవుడికి ఇచ్చాడు గనక ఇది చాలా గొప్పదైనటువంటిది. మరి దీన్ని దేని చేత వాడు ఆ విశేషమైనటువంటి బుద్ధిని కప్పెట్టేసుకుంటున్నాడంటే మోహమనేటువంటి దాని చేత. మోహమనేటువంటి దాని చేత ఈ బుద్ధి అనేటువంటిది వికాసము, బుద్ధి ప్రచోదనం అనేటువంటిది అక్కడ ఆగిపోతోంది, దోషంగా మోహము చేత కప్పబడి ఉంటుంది. మరి మోహం అనేది పోవాలంటే దేని ద్వారా పోతుంది? సత్సంగం ద్వారానే పోతుంది. మలయాళ స్వామి వారు చెప్పారు మోహజిత్ అనేటువంటి వారి కథ. ఎక్కువగా మన మలయాళ స్వామి వారి శిష్యులు ఎక్కువగా మోహజిత్ కథ చెప్తారు. ఆ మోహజిత్ అనేవారు మొత్తం చెప్పనులేండి, చాలా పెద్ద కథ, మనం కూడా చాలామంది చెప్పుకున్నాం, మన అమ్మ కూడా చెప్పే ఉంటారు, కాకపోతే చూచాయిగా చెప్తారు. ఒక ఆయన ఇలాగే సత్సంగాలు చేసేవారు, రాకుమారుడు. ఆయన అడవికి వెళ్ళాడు, అక్కడ ఒక మహాత్ముని ఆశ్రయించి దాహం అడిగాడు. ఆయన నీ పేరేమిటి బాబు అంటే మోహజిత్ అన్నాడు. నీ పేరుకు నీకు అర్థం తెలుసా అని అడిగితే అవునండి నాకు తెలుసు, మా నాన్నగారు నిరంతరం సత్సంగాలు చేస్తూ ఉంటారు, అందువల్ల నాకు పెట్టిన పేరు మోహజిత్తు, మోహాన్ని జయించిన వాడని దానికి అర్థం, ఈ పేరు నాకు తెలుసును అర్థం కూడా. ఏమయ్యా మరి నీకు మాత్రమేనా, మీ నాన్నగారు మీ అమ్మగారు మీ భార్య మీ మీ ఇంట్లో దాసి వీళ్ళందరూ కూడా అలాంటి లక్షణం కలిగిన వాళ్ళేనా అంటే ఆయన చెప్పాడు మా వారందరూ నిరంతరం సత్సంగం చేస్తుంటారండి, అందరూ మోహజిత్తులే. ఎలా మోహజిత్తులయ్యారు అంటే సత్సంగ శ్రవణం ద్వారా, నిత్యానిత్య వస్తు వివేక పరిజ్ఞానము ద్వారా. ఏం తెలుస్తోంది సత్సంగం ద్వారా? ఏది నిత్యము ఏది అనిత్యము, దేహము అనిత్యము దేహి నిత్యము, క్షేత్రం అనేటువంటిది శరీరం, క్షేత్రజ్ఞుడనేవాడు లోపల ఉన్నవాడు, ఆ లోపల ఉండేవాడు నిత్యుడు, ఎవడైతే పైన కనబడుతున్నాడో వాడు అనిత్యుడు, ఈ క్షేత్రము ప్రకాశింపజేసేవాడు క్షేత్రజ్ఞుడు. ఇవన్నీ మనకి ఎక్కడ తెలుస్తాయండి? ఎక్కడ చెప్తారు? ఏ పుస్తకాల్లో మనకు చదివితే మాత్రం అర్థమవుతుంది. ఇప్పుడు భగవద్గీత కూడా ఉంటుంది, అక్షరస్వరూపంగా భగవద్గీత ఉంటుంది, కానీ మనం గురువు యొక్క బోధలు వినకుండా, గురువు యొక్క సత్సంగం శ్రవణం చేయకుండా సొంతంగా భగవద్గీత తీసుకొని చదివామనుకోండి, అక్కడ ఏం తెలుస్తుంది? అక్షరం మాత్రమే తెలుస్తుంది. కానీ అక్షరం వెనుక ఉన్న అంతరార్థం తెలియాలంటే మళ్ళీ గురుదేవులు రావాలి అక్కడ. అక్షరం వెనుక అతను అంతరార్థం ఉంటుంది, ఆ అంతరార్థం తెలియాలంటే ఎవరి ద్వారా తెలియాలది? గురువు ద్వారానే తెలియాలి. ఆ గురువుల ద్వారా మేము నేర్చుకున్నాం కనుక మేము మోహజిత్తులమే. పేరే ఎలాగ పెట్టుకున్నారా? ఊళ్ళో వాళ్ళందరూ మోహజిత్తులే, ఇంట్లో దాసి మోహజిత్తు, తల్లిదండ్రులు మోహజిత్తులు, భార్య మోహజిత్తు, ఇదేమిటి ఎంత విచిత్రం అని ఈయన ఆయన్నడికి వస్త్రం తీసుకొని ఆ వస్త్రానికి కాస్త ఎర్ర రంగు పులిమి, ఆ ఎర్ర రంగు పులిమికున్న వస్త్రంతో రాజ్యానికి వచ్చి ఇంటి దాసీతో చెప్పాడు మీ రాకుమారుడు చనిపోయాడు. ఆవిడ ఏమాత్రం తొనకకుండా అంతకు ముందర ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే ముఖంతో అలాగే ఆవిడ పనావిడ చేసుకుంటూ ఉంటే, ఏమ్మా నీకు తెలుస్తుందా, నీకు ఆశ్రయం ఇచ్చినవాడు, నీకు ఉద్యోగం ఇచ్చినవాడు, నీకు జీతభత్యం ఇచ్చినవాడు, నీకు ఇంత అన్నం పెట్టడానికి కారణమైనవాడు, నువ్విక్కడ ఉండడానికి కారణమైనవాడు, నీ చేతులతో ఎత్తి పెంచబడ్డవాడు, అల్లారు ముద్దుగా మీ చేత ఆడుకోబడిన పిల్లాడు, నిన్న మొన్న పెళ్ళైనటువంటి వాడు, పెళ్లి కొడుకు ముక్కుపచ్చలారని వాడు చనిపోయాడమ్మా అంటే అలాగా అని ఆవిడ మళ్ళీ ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది. ఏదో పాలు తెల్లగా ఉన్నాయని చెప్పినట్టు, మంచు చల్లగా ఉందని చెప్పినట్టు, నిప్పు కాలుతుంది అని చెప్పినట్టు, ఇంత సహజంగా ఆవిడ దేనికి రియాక్ట్ కాలేదు. వెంటనే ఆవిడ ఆవిడని అడిగాడు ఆయన, ఏమ్మా ఇంత ఘోరమైనటువంటి విషయం చెప్తే, ఇంత దారుణమైన విషయం చెప్తే నీలో చలనం కలగడం లేదా, నీకు మనస్సు లేదా అంటే ఆవిడ అడిగింది చెప్పింది, సత్యాసత్య వివేచన తెలిసిన వాడికి దీనికి ఎందుకండి అలదడి కలుగుతుంది అన్నది ఆవిడ. సత్యాసత్య వివేక జ్ఞానం కలిగిన వాడికి ఈ ప్రపంచంలో ఇది జరిగేదే కదా, ఏమండి మృత్యు మనతోనే పుట్టిందా మన ఇంట్లోనే పుట్టిందా? ఒక ప్రశ్న వేసుకుందాం, మృత్యు మనకే పుట్టలేదు మన ఇంట్లోనే పుట్టలేదు, మనం పుట్టక ముందర నుంచి చెలిస్తూ ఉన్నది మృత్యుదేవత, ఇప్పటికి ఎంతమందిని కాలకర్మంలో కలుపుకుపోయిందో, కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతిని పొందరే, వారేరి ఈ సిరి ముటగట్టుకుని పోవంజాలిరే, భూమిపైన పేరైనను కలదే, శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెల్ వారల మరచిరే ఇక్కాలమున్ భార్గవ. మనకు భాగవతం చెప్పలేదా ఎంతమందిని తీసుకువెళుతోంది మృత్యువు? నిరంతరం ఏది దాని ప్రయాణం అది చేస్తూనే ఉంది. మరి దీనికి ఎవరండి, ఎవరు దానికి స్పందిస్తారు? ఏదో జరగకూడదు, జరిగిందంటే అక్కడ మనం ఆశ్చర్యంగా చూడాలి, కానీ అసలు నిత్య సత్యమైనది జరిగిందంటే దానికి మనం ఎందుకు స్పందించాలి? ఎక్కడ జరగకుండా ఉంది? అదేంటమ్మా, నిన్నటిదాకా మీతో ఉన్న పిల్లాడు, మీతో ఉన్న పిల్లాడు ఈ రోజు లేడు అంటే అప్పుడు ఆవిడంది, అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్నియేవ తత్రకా పరిదేవన. ఏమన్నావు మహాత్మా, ఆ పిల్లాడు లేడన్నావా? సరే బాగానే ఉంది. ఆ పిల్లాడికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఓ 25 సంవత్సరాలు, 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలకు ముందు ఈ పిల్లాడు ఎక్కడున్నాడు? ఆవిడ అడిగిన ప్రశ్న. 23 ఏళ్ళు ఆ పిల్లాడికి, 23 ఏళ్ళ ముందు ఆ పిల్లాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఉన్న పిల్లాడేగా లేడని చెప్తున్నావు, ఆ లేని పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడు? దీనికి సమాధానం చెప్పండి అంది ఆవిడ. 23 ఏళ్ల క్రితం వాడు ఎక్కడున్నాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఈ మధ్యలో వచ్చి వెళ్ళాడని మీరే అంటున్నారు కదా, లేడని మీరే అంటున్నారు కదా, అసలు ఒకప్పుడు లేనివాడు ఎలా వచ్చాడు, వచ్చిన వాడు ఎక్కడికి వెళ్ళాడు, దీని మాకు సమాధానం చెప్తే, ఈ తత్వంలో రహస్యం తెలిస్తే దీనికి ఏడవాలా లేకపోతే నా పని నేను చేసుకోవాలా, ఇప్పుడు చెప్పండి. ఇది నేను దేని ద్వారా తెలుసుకున్నావు ఈ సత్యానంటే, సత్సంగం ద్వారా. మాకు మా గురువులు ఇదే చెప్పారు, నిత్యానిత్య వస్తు వివేక పరిజ్ఞానాన్ని మాకు నిరంతరం బోధ చేస్తున్నారు మా రాజ్యంలో. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది భ్రాంతి, ఏది బ్రహ్మము. బ్రహ్మమేది, భ్రాంతేది, మాయేది, మాధవుడేది, ఇలాగ మాకు విచారణ చేయిస్తున్నారు. ఇది ఒక్కరోజు కాదు సుమా, ఇది రోజు జరుగుతున్న ప్రక్రియ. ఇది రోజు జరుగుతోంది. రోజు జరిగితే మనకు ఎంత అర్థం కాని విషయమైనా అర్థమైపోతాయండి. ఇప్పుడు ఏం అక్కర్లేదు, ఓ వారం రోజులు ఎక్కడికైనా ప్రవచనాలకు వెళ్ళామనుకోండి, ఒకే సమయంలో వెడితే వాళ్ళు ఏదో సీరియల్ పెడతారు, అన్నం తింటూనో తినకుండానో చూడకుండా ఉండలేం కదా, అది చూశామంటే 7 రోజుల తర్వాత మళ్ళీ అటే పోతుందండి దృష్టి. అందుకు ముందర ఏం జరిగిందో తెలియదు, అసలు ఎందుకు చూస్తున్నామో తెలియదు, కానీ ఏం జరుగుతుందనే ఉత్కంఠ మాత్రం విడిచిపెట్టదు. మళ్ళీ ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో. కారణం ఏంటి, దాని ఎందు ఆసక్తిని మనమే పెంచుకున్నాం, మనమే అవకాశం ఇచ్చాం. అవకాశం ఇస్తే ఏం చేసింది, అవకాశం మనమిచ్చాం, అంతా తానే అయ్యి మాయ కూర్చుంది. కొంత అవకాశం ఇస్తే చాలు, దానికి కొంత అవకాశం ఇస్తే చాలు. మా గురువుగారు చెప్పేవారు, నీళ్ల మీద నూనె చుక్క పడితే నూనె చుక్క ఎంత ఉంటుందండి, దాని బ్రతుకు ఎంత, నూనె చుక్క ఇంత నీళ్ల మీద పడింది అనుకోండి, ఆ జిడ్డు ఎంతవరకు వ్యాపిస్తుంది? కదలకుండా ఉంచామనుకోండి, ఇంత నీటి చుక్క, ఆ ఏది నూనె చుక్క, ఆ నీరంతా వ్యాపించేసి పైన జిడ్డు గట్టిపోతుందండి. ఇంత చుక్క అంత నీటిని ఎంత కల్లోలం చేసింది. అలాగే ఇక్కడ కూడా మనలో మనమే అవకాశం ఇచ్చిన మాయ, ఆ మాయకి ఎవరు అవకాశం ఇచ్చారు, మనమే అవకాశం ఇచ్చాం. ఆ మనమిచ్చినటువంటి అవకాశం వలనే అది లోపలికి చొరబడింది. తెనాలి రామకృష్ణ వారి కథల్లో ఒక చిన్న కథ ఉంటుంది. ఏమిటా కథ అంటే, ఒక్కొక్కసారి రాజులు, మన కృష్ణదేవరాయలు వారు ఉన్నారు కదా, ఆయన ఒక్కొక్కసారి కొన్ని చమత్కారమైనటువంటి పనులు చెప్తూ ఉండేవారు. ఓ రోజున ఏది అందరినీ పిలిచి ఒక అందరికీ తలా ఒక మేకనిచ్చేశాడు ఆయన. ఒక మేక, మేకనిచ్చేసి ఈ మేక మేయడానికి గడ్డి కావాలి కదా, పొలం కూడా ఇచ్చాడు, ఒక సుక్షేత్రం, మంచి పండగలిగే గడ్డి పండగలిగినటువంటి క్షేత్రం. అందరికీ ఒక గడువు ఇచ్చాడు, అందరికీ ఒకే వయస్సులో ఉన్న మేకలు ఇవ్వబడ్డాయి, అందరికీ ఒకే రకంగా ఉండేటువంటి గడ్డి ఆ పండగలిగినటువంటి క్షేత్రం ఇచ్చాడు, గడ్డి విత్తనాలు ఇచ్చాడు, ఆ గడ్డి ఏపుగా పెరుగుతోంది. వాళ్ళకు ఒక పని చెప్పాడు. ఏమిటా పని, మీరందరూ మేత మేపండి, మేకని పెంచండి, ఎవరు ఎక్కువగా బలిసేట్టుగా మేకని మేపి తీసుకొస్తారో వాళ్ళకి బహుమతి ఇస్తాను ఆయన చెప్పిన పని అది. వెంటనే రాజుగారు చెప్తే నాది బాగా మేయాలి, నాది బాగా మేయాలని ప్రతి వాడు ఆ మేక మేయకపోయినా ఇంత పచ్చిగడ్డి తెచ్చి దాని ఎదురు పడేస్తే నాది బరువు పెరగాలి, నాది బరువు పెరగాలి, ప్రతి వాడు ఇదే ఆలోచన. అందరూ సమయానికి తమ తమ మేకలను తోలుకొని వచ్చారు. ఎక్కడికి? రాజుగారి భవనానికి. మన తెనాలి రామకృష్ణ గారు కూడా వారి మేకను తీసుకొని వచ్చాడు. మిగతా మేకలన్నీ బాగా బలిసి ఉన్నాయి. ఈయన మేక మాత్రం వెళ్ళినప్పుడు దానికంటే బక్క చిక్కొచ్చి, వెళ్ళేటప్పుడు తీసుకెళ్లేటప్పుడు ఎలా ఉందో దానికంటే బక్క చిక్కి బాగా సన్నమైపోయి ఎముకలు గూడైపోయి బలవలసిన ఒళ్ళు కాస్త మూతి బలిసి వచ్చింది. ఆ మేక దాని మూతి బాగా బలిసింది, ఇలాగ ఎర్రగా వచ్చేసింది. దాని వెనక శరీర భాగం అంతా బక్క చిక్కిపోయి ఉంది, మూతి మాత్రం బాగా లావుగా ఉంది. కృష్ణదేవరాయలు వారు అన్నీ చూశాడు. అన్ని మేకలు బాగా బలిష్టంగా బ్రహ్మాండంగా చెప్పిన పని చెప్పినట్టుగా చేసుకొచ్చారు. ఏమయ్యా రామకృష్ణ, ఏమైంది నీ మేకకి? ఏం చేసావు దాన్ని? నీకెన్నీ మేకనిచ్చాను, మేపడానికి పొలం ఇచ్చాను, గడ్డిచ్చాను, ఇంత చేశాను కదా, ఎందుకని అలా దాని బక్క చిక్కిపోయిందంటే ఆయన అన్నాడు, నా మేక గడ్డి తినడం లేదు మహారాజా అన్నాడు. ఇది ఎక్కడ దారుణమయ్యా, మేక గడ్డి తినకపోవడం ఏమిటయ్యా? అవన్నీ తిన్నాయి కదా, మిగతా మేకలు తిన్నాయి కదా, మిగతావన్నీ బలిసినప్పుడు నీ మేక ఎందుకు బలంగా లేదు, ఎందుకు పక్క చిక్కిపోయి ఉంది? కావాలంటే మీరే పరీక్షించుకోండి మహారాజా. వెంటనే ఆయన పచ్చిగడ్డి తెచ్చి పడేయించాడు సైనికుల చేత. ఈ మేకను అక్కడ వదిలిపెడితే అది మేత కలిగి చూస్తుంది, రామకృష్ణుడి చేయి కలిగి చూస్తుంది. మేత కలిగి చూస్తుంది, రామకృష్ణుడి చేయి కలిగి చూస్తుంది. మేత కలిగి చూస్తుంది, రామకృష్ణుడి చేయి కలిగి చూస్తుంది. కృష్ణదేవరాయలు అన్నారు, ఇదేమయ్యా, ఏం మంత్రం వేశావయ్యా? ఎక్కడైనా మేతకి మేత వేస్తే మేక పరిగెట్టుకుంటూ వెళ్ళి మేస్తుంది, ఇదేమిటి నీ చేతి కలిగి చూస్తుంది అంటే? అప్పుడు వెంటనే రామకృష్ణుడు అన్నాడు, ఏం చెప్పమంటారు మహారాజా, అది మేత దగ్గరికి వచ్చినప్పుడల్లా చింతపరికి తీసుకొని దాని మూతి మీద కొట్టడం మొదలుపెట్టాను అన్నాడు ఆయన. చింతపరికె, చింతపుల్ల ఉంటుంది కదా, ఆ పుల్ల తీసుకొని దాని మూతి మీద కొట్టడం మొదలెట్టాను. అలా కొట్టి 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 దాని మూతి వాసిపోయింది. ఇప్పుడు తినడానికి ఎదురుగా గడ్డి ఉన్నా అది తన్నుడికి అలవాటు పడింది కనుక నా చేయికల్ని చూసి ఆ మేత దగ్గరికి పోతే ఎక్కడ దానికి దెబ్బ పడుతుందోనని అది దాని వైపుకు వెళ్ళడం లేదు. ఏమండి, ఆ మేకే ఇంద్రియ, అక్కడ వేసిన గడ్డే ఇంద్రియ సుఖాలు. వెళ్ళి మేసేటువంటి మేక ఎప్పుడు మేయడానికే సిద్ధపడుతోంది, కానీ తెనాలి రామకృష్ణుడి దగ్గర గురు మంత్రం అనే చింతపరిక ఆయన చేతిలో ఉంది. గురు మంత్రం అనేటువంటి చింతపరిక చేత విషయాల మీదకు వెళ్ళేటువంటి ఇంద్రియాల మూతిని ఆయన దాని దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని ఆ మంత్రం అనేటువంటి చింతపరిక చేత దాని మూతి మీద కొడుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తుంది ఆ మేక? ఆయన చేతికెళ్ళి చూస్తుంది, ఈయన ఎప్పుడు కొడతాడో, నా మూతి ఎప్పుడు వాస్తుందో, ఈ అనవసరమైన దెబ్బలు ఎక్కడ తిందును గాక, మూతికి మేత లేకపోతే మాలే, నేనుంటే బాగుంది, అసలు నేనంటూ ఉంటేనేగా మూతి తర్వాత, మూతి పగిలితే పగిలింది, నేనుంటే చాలు. కాబట్టి ఆ మూతి దగ్గరికి పోయినప్పుడల్లా ఈ గురు మంత్రం అనేటువంటిది చింతపరక. మరి ఆ పట్టుకొని జలిపిస్తున్న వారెవరండి? గురుదేవులే. తెనాలి రామకృష్ణుడే గురుదేవులు. ఆ చేతిలో ఉన్నటువంటి చింతపరికే గురు మంత్రం. మనం పరిగెత్తేటువంటి లక్షణం కలిగిన, మేక లక్షణాలు కలిగిన మనమే ఆ మేకలం. ఆ ఎదురుగా ఉన్నటువంటి పచ్చిగడ్డే ఇంద్రియాలు, ఇంద్రియ సుఖాలు, విషయ వైభోగాలు. దాని మీదకు పోతుండేటువంటి దాన్ని మనల్ని అదుపులో పెట్టేదే గురుదేవులు. ఆ గురువు యొక్క శిక్షణ లేకపోతే మనం ఆ విషయాల మీదకు వెళ్ళి మన శరీరాలు, మన యొక్క బుద్ధి అలాగే తయారైపోతుంది. అందువల్ల మోహజిత్తు ఎలా అయ్యిందండి? ఇంట్లో దాసి మోహజిత్తు ఎలా అయ్యింది? లోకంలో మోహజిత్తు కావాలంటే ఆవిడేం భగవద్గీత గ్రంథాలు పట్టుకుపోలే, భాగవత గ్రంథాలు చదవలేదు, రామాయణం తిరగేయలేదు ఆవిడ. ఏం చేసింది అంటే ఒక సత్సంగంలో సారాన్ని శ్రవణం చేసింది ఆవిడ. గురుదేవుల దగ్గరికి వెళ్తే ఏం చెప్తారండి? సారం, యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యదాక్షీర ఇవాంబు మిశ్రాహ. ఉత్తర గీతలో చెప్పారు, ఉత్తర గీతలో అర్జునుడితో చెప్పిన మాట మన కృష్ణ భగవానుడు చెప్పాడు. అనంత శాస్త్రం బహువేదితవ్యం. అర్జున, శాస్త్రాల వెంట పరిగెత్తకునాయన, జీవితాలు సరిపోవు. భరద్వాజ మహర్షుల వారు తపచ్చేశారు, తనకి తన ఆయుష్ తీరిపోయేంత వరకు తపచ్చేశాడు భరద్వాజుల వారు. తపస్సు అయిపోయిన తర్వాత ఆయనకు అనిపించింది, నేను ఇంకా వేదం తెలుసుకోవలసింది బోరుడుంది, రహస్యం తెలుసుకోవాలంటే ఇప్పుడు ఉన్న ఆయుష్ నాకు సరిపోలేదు, మరలా బ్రహ్మను గురించి తపస్సేద్దాం అని ప్రారంభం చేశాడు. మరలా 100 ఏళ్ళు తపస్సు అయింది. బ్రహ్మగారు వచ్చారు, ఏం కావాలి నాయన అన్నాడు. నాకు 100 ఏళ్ళు ఇవ్వండి బ్రహ్మదేవ, నేను వేదం గురించి, వేదంలో ఉన్న సంపూర్ణమైనటువంటి జ్ఞానం గురించి నేను ప్రయత్నం చేసి తెలుసుకోవాలి. సరే, విశేషకాల కోసం అడగలేదు కదా, వేద జ్ఞానం కోసం అడిగాడు. సరే 100 ఏళ్ళు ఇచ్చేసాడు. మళ్ళీ 100 ఏళ్ళు చదివాడు, ఇంకా ఉంది తెలుసుకోవాల్సింది. మళ్ళీ బ్రహ్మ గురించి తపస్సు చేశాడు, మళ్ళీ బ్రహ్మగారు వచ్చాడు, మళ్ళీ 100 ఏళ్ళు అడిగాడు. ఆయన ఇచ్చాడు, ఈయన వెళ్ళాడు. అలా 300 ఏళ్ళు 3 మార్లు తపస్సు అయిపోయిన తర్వాత 4వ మారు కూడా కూర్చోవాలనుకున్నాడు. ఎక్కడ? తపస్సులో. ఈసారి తపస్సు చేసే పని లేకుండా బ్రహ్మగారు వచ్చాడు. ఏంటండి ఇలా వచ్చారన్నాడు భరద్వాజుల వారు. తపస్సు చేస్తేనే కదా ఆయన రావాలి. నాయన, నీ తపన నాకు అర్థమైంది, నువ్వు పిలవడం, నేను రావడం, నీకు ఆయుష్ ఇవ్వడం, మళ్ళీ నువ్వు మళ్ళీ తపస్సు చేయడం, మళ్ళీ నేను రావడం, ఇదంతా కూడా ఎందుకు? నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు అసలు ఎంత దేనికోసం తపస్సు? బ్రహ్మజ్ఞానం కోసమే కదా, వేద రహస్యం కోసమే కదా. అయితే నీకు ఒక సూచన చేస్తున్నాను. ఇప్పుడు నీకు కళ్ళు మూసుకో. నీకు కళ్ళలో ఒక దృశ్యం కనపడుతోంది, ఏం కనపడిందో నాకు చెప్పు చాలు. ఏం కనపడిందో నాకు చెప్పు. సరే, కళ్ళు మూసుకున్నాడు భరద్వాజుల వారు. బ్రహ్మగారు అడిగారు, ఏం కనపడుతుంది అంటే, నాకు 3 కొండలు కనపడుతున్నాయి. 3 కొండలు కనపడుతున్నాయి. సరే, ఇంకా పరిశీలించి చూడమన్నాడు ఆయన. ఇంకా సూక్ష్మ దృష్టి అంటే, మళ్ళీ వెంటనే ఇంకా సూక్ష్మంగా ఆలోచిస్తే ఆ 3 కొండలలో నుంచి 3 పిడికెళ్ళు కనిపిస్తున్నాయి. పైకి లేచి ఇలా 3 పిడికెళ్ళు. బ్రహ్మగారితో చెప్పాడు, నాకు 3 పిడికెళ్ళు కనిపిస్తున్నాయి. ఇప్పుడు బ్రహ్మదేవులు వారు చెప్పారు, ఏమయ్యా భరద్వాజ, నీవు ఏ వేదాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ వేదము 3 కొండలంత ఉంది. అసలు ఉన్నది 3 కొండలంత. కానీ ఇప్పుడు నీవు ఇన్ని ఏళ్లలో నీ జీవితంలో పూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి నువ్వు తెలుసుకున్నది ఎంత అంటే 3 గుప్పిళ్ళంత. ఇప్పుడు ఒకసారి నువ్వు అంచనా వేసుకో. ఈ 3 గుప్పిళ్ళని అంచనా వేసి 3 కొండలు ఎన్నాళ్లలో పూర్తి చేయగలమో ఒక్కసారి అడిగేసేయి. నాకు 1,000,000 సంవత్సరాలు కావాలి, అడిగేయి. మాటి మాటికి నేను రావడం, నువ్వు తపస్సు చేయడం, ఎందుకు ఇదంతా వృధా ప్రయాస అని భరద్వాజుల వారితో చెప్పగానే ఇప్పుడు ఆయనకి నీరసం వచ్చేసింది. ఇన్నాళ్ళు చదివింది 3 గుప్పిళ్ళేనా, ఇంత చేసినా వచ్చింది 3 గుప్పిళ్ళేనా, మరి ఈ 3 గుప్పిళ్లతో ఆ 3 కొండలు ఎప్పుడు పూర్తి చేయాలి, ఇది అయ్యే పనేనా అని వెంటనే భరద్వాజుల వారు అలా కూర్చుండిపోయారు. భరద్వాజుడు అంటే సామాన్యుడు కాదండి, రాముడికి కుటీరం ఎక్కడ నిర్మాణం చేసుకోవాలో చెప్పిన వారు భరద్వాజుల వారు. భరద్వాజాశ్రమంలో పరీక్షలు జరిగాయండి, భగవంతుడికి జరిగింది, భాగవతోత్తముడికి జరిగింది. పరీక్ష పెట్టబడిన భగవంతుడు రామచంద్రమూర్తి, పరీక్ష పెట్టబడిన భాగవతోత్తముడు భరతులు వారు. భరద్వాజుల ఆశ్రమంలో జరిగింది. భరద్వాజుల ఆశ్రమం వెళ్ళగానే రాముడికి పరీక్ష జరిగింది. ఎలాగ జరిగింది రాముడికి పరీక్ష? ఆయన యజ్ఞం దగ్గర కూర్చొని ఉన్నాడు భరద్వాజుల వారు. ఇప్పుడు ఎవరైనా కొద్దిపాటి అధికారం కలిగిన వాళ్ళు ఓ సభలోకో ఒక యజ్ఞశాలకు రాగానే అక్కడున్న ఋత్విక్కులు వారి పని వారు చేసుకుంటూ ఉన్నారనుకోండి, అధికారి కోపం వస్తుందా రాదా? బయట ప్రపంచంలో చూద్దాం, ఓ మంత్రి గారు, ఓ ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, యాగంలో ఉన్నాం కదా మనం ఇక్కడి నుంచి లేవకూడదు అనేటువంటి నిబంధనతో వారి పని వారు చేసుకుంటూ ఉంటే వచ్చిన ఆయన కన్నెర్ర చేస్తాడు. నేను ఒక అధికారిని, నేను ఒక పదవిలో ఉన్నాను, నన్ను చూసి కూడా వీరు గౌరవం ఇవ్వలేదు, నాకు పూర్ణకంభం రాలేదు, వారు అక్కడ దాకా రాలేదు, వీరు ఇక్కడ దాకా రాలేదు, ఏవో వస్తాయి ప్రపంచంలో. ఒక రాజండి ఆయన, వైకుంఠం నుంచి దిగొచ్చాడు నారాయణుడు. మరి భరద్వాజుడు యాగం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సమయంలో యాగం దగ్గర నుంచి భరద్వాజుడు లేచి వెళ్ళాలా వెళ్ళకూడదా? వెళ్ళాలిగా. మరి రాముడంతటి వాడొస్తే వెళ్ళాలిగా. కానీ రాముడిని చూశాడు, అలా కూర్చుండిపోయాడు. రాముడు భరద్వాజుని చూశాడు, వెళ్ళి పక్క నుండి కూర్చున్నాడు. ఆయన ఎంత అద్భుతమైన ధర్మమో చూడండి. యజ్ఞము చేస్తుండగా యజ్ఞము చేస్తున్న వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి వచ్చినా ఎదురుగా ఉన్న అగ్నిహోత్రుడి రూపంలో ఉన్నది సాక్షాత్తు విష్ణువే. యజ్ఞో వై విష్ణు. యజ్ఞము దగ్గర ఎవరున్నారంటే విష్ణువు ఉన్నాడు. ఇప్పుడు ఆ వచ్చిన వ్యక్తి విష్ణువు కంటే గొప్పవాడా? వీళ్ళన్ని ఐదేళ్ల పదవీ కాలం అండి, అంగీకరిస్తే ఉంటారు, ప్రజలు అంగీకారం లేకపోతే ఇంకో స్థితిలోకి వెళ్ళిపోతారు, అవునా కాదా? కానీ ఆ సహ ఏది సర్వం సహ చక్రవర్తి, ఆయన త్రిభువనాలకు సామ్రాజ్యాధిపతి ఆయన. మరి అటువంటి మహానుభావుడు వస్తే ఇక్కడ పరీక్ష ఉందా లేదా? మరి ఎదుటి వాళ్ళు అహంకారం లేకుండా ఉండాలా లేదా? నా అంతటి వాడు వస్తే భరద్వాజుడు లేవలేదే అంటే చేస్తున్న వ్యక్తి కదలకూడదు, వచ్చిన వ్యక్తి యజ్ఞశాలకు తప్ప కూర్చున్న వ్యక్తికి నమస్కారం చేయకూడదు. ఎందుకని? వీరిద్దరి మధ్య ఉన్నది విష్ణువు. వచ్చిన రాజుకి కూర్చున్నటువంటి అతడికి మధ్య ఉన్నది విష్ణువు. ఇప్పుడు నమస్కారం చేస్తే ఎవరికి చేయాలి? విష్ణువుకు చేయాలి. అంతేకాని విష్ణువుని ఆరాధిస్తున్నటువంటి ఈ సేవకుడికి కా చేయాల్సింది. ఆయన నమస్కారం చేయకూడదు, ఈయన గౌరవంగా లేచి నిలబడకూడదు అక్కడ. అది ధర్మం. ఈ ధర్మం ఇద్దరూ చూపించారండి రామాయణంలో. భరద్వాజుడు బాగున్నావా అని అడగలే, రాముడు నేను వచ్చానయా, నా గురించి ఏమిటి, మరి నాకు నా సంగతి ఏమిటని అడగలేదు. ఈయన వెళ్ళి అక్కడ కూర్చున్నాడు, ఈయన పని పూర్తి చేసిన తర్వాత వచ్చాడు. వెంటనే రాముడికి నమస్కారం చేశాడు. రామచంద్ర, ఎలా వచ్చావు, ఏం చేయాలనుకుంటున్నావు, నీ కర్తవ్యం ఏమిటి అని అడిగితే రాముడు ఈ వైపుకి చూసి ఇలా నమస్కారం చేశాడు. ఇది దేవరహస్యమయ, నేను విష్ణువుని కాదు, నేను దశరథ కుమారుణ్ణి, మానవుడిగా వచ్చాను, నాటకం రసాభాస అయిపోతుంది మహాభాగా, నేను విష్ణుమూర్తి లాగా నువ్వు ఇక్కడ రహస్యం బట్ట బయలు చేసేస్తే కొంబకొల్లేరవుతోంది, నేను దశరథ కుమారుణ్ణి, నేను మానవుడిగా ఉంటాను, నువ్వు అలాగే ఉండు. రామాయణంలో ఎన్నో ఉన్నాయండి రహస్యాలు. కంటి చూపుతో ధర్మం చెప్తాడు రాముడు. అర్థం చేసుకుని నడిచేటువంటి వారు మహాత్ములు. ఈ మహాత్ములు ఎలా ఉండాలో అలా ఉండాలి, వారు ఎలా ప్రయత్నం చేయాలో అలా చేయాలి. వెంటనే ఆయన భరద్వాజుడు వారు ఏమన్నారు, ఏమిటి రామచంద్ర, ఏమిటి ఇలా వచ్చావు? మళ్ళీ వెంటనే ఆయన అడిగేశాడు. అడిగేస్తే ఏం లేదు, నేను ఎక్కడ ఉండాలో చెప్తావా? ఏం పని లేదండి, ఇక్కడి నుంచి వెళ్ళగానే ఓ 12 క్రోశుల దూరంలో చిత్రకూటం ఉన్నది, ఆ చిత్రకూటానికి వెళితే నీ పుని సులభం అవుతుంది. వేదాంతంలో చెప్పారండి భరద్వాజ ఆశ్రమం అంటే ఇక్కడ ఈ భాగం ఆజ్ఞాచక్రం. భరద్వాజ అంటే ఒక ద్వారం. ద్వారం ఏమిటండి ఇక్కడ? ఈ ఫాల భాగమే భరద్వాజ ఆశ్రమం. ఇక్కడి నుంచి 12 క్రోశులు వెడితే చిత్రకూటం వస్తుందట. 12 అడ్డవేళ్ళు ఇలా పెట్టుకుంటూ వెళ్ళండి, ఏమొస్తుంది అక్కడ? గురుస్థానం. ఇదే చిత్రకూటం. ఈ చిత్రకూటం దగ్గరే పరీక్షలు ఇంకా ఎదురవుతాయి. ఇక్కడ దాకా ప్రయాణం సాఫీగానే సాగుతుంది. ఇంకొక సంవత్సరం పూర్తయిపోతే మళ్ళీ అయోధ్యకి వెళ్ళిపోతాడు. ఈ సంవత్సర కాలంలోనే ఉపద్రవాలు వచ్చి పడ్డాయి. అందుకనే జీవితం 60 ఏళ్ళు నడిచింది కదా, ఇక నీకే బాధ లేదు అనుకోవడానికి లేదు. 90 ఏళ్ళు వచ్చేసాయి కదా, నాకే బాధ లేదు అనుకోవడానికి వీలు లేదు. ఉన్న 4 నెలల్లో ఎంత నరకం వస్తుందో మరలా భయపడాలి. క్షణక్షణం ఏది మంది కాదు. ఇంత దూరం బాగానే జరిగింది కదా, ఇక నాకు బాగానే జరుగుతుంది అనుకోవడానికి వీల్లేదు. 90 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా ప్రతి క్షణము కూడా ఎక్కడ ఇబ్బంది పడవలసి వస్తుందో ఆ చిత్రకూటంలో వచ్చింది ఆయనకి సమస్య. ఎక్కడ? 13 ఏళ్ళు దాటిన తరువాత 14 ఏళ్ళు అడుగు పెట్టేటప్పుడు కామరూపంలో వచ్చిన శూర్పణఖ, జనస్థానంలో వచ్చిన 14,014 మంది, అసలు వీళ్ళందరికీ అధిష్టానమైనటువంటి రావణాసురుడు. ఇక్కడి నుంచి ఆ జీవాత్మ స్వరూపమైన అమ్మని తీసుకెళ్లి అక్కడ బాధలు పెడతాడు. ఇదంతా మనకు రామాయణంలో వస్తుంది. అంటే అంతటి వాడండి భరద్వాజుడు. రాముడికి నువ్విక్కడ ఉండు అని చెప్పగలిగినంత తపశక్తి సంపన్నుడండి, సామాన్యుడు కాదు. ఆయన తెలుసుకున్నాడు. ఏ తెలుసుకున్నాడు? 300 సంవత్సరాలు వేదం చదువుకోవడానికే జీవితాన్ని ఉపయోగిస్తే నానా వేదంలో తెలుసుకున్నది ఎంత అంటే 3 గుప్పెళ్ళంత. తెలుసుకోవలసింది ఎంత అంటే 3 కొండలంత. ఇంకేం తెలుసుకోవాలి? వెంటనే ఆయన అన్నాడు, బాబోయ్ ఇది నా వల్ల ఏ పని కాదయ్యా స్వామి, ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు. వెంటనే అక్కడ పరమాత్మ చెప్పాడు, ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని విస్తరింపచేయి. ఇంకే రహస్యం ఏం చెప్పాడు తెలుసా? తెలుసుకోవాలనే కాంక్షతో ముందుకు వెడుతూ ఉంటే తెలుసుకోవలసింది పెరుగుతుందే గాని తరగదు. ఈ తెలుసుకున్న దాన్ని పంచడం మొదలు పెడితే తెలుసుకోవలసింది తెలుసుకుంటావు చెప్పేశాడు ఆయన. ఎంత రహస్యమో చూడే, తెలుసుకున్న దాన్ని పంచడం మొదలుపెట్టు, తెలుసుకోవలసిన దాని దగ్గరికి నిన్ను తీసుకెళ్తుంది. తెలుసుకోవాలని పరుగు మొదలు పెడితే తెలుసుకోవలసింది ఇంకా దూరం అవుతుందే తప్ప, ఎంతో ఉంటుందే తప్ప, నీ ప్రయాణం ఆగేది కాదు. అందుకని పంచుకుంటూ వెళ్ళిపో, పరమాత్మను చేరుకుంటావు. రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, పంచడం పరమాత్మ లక్షణం, దాచుకోవడం దానవ లక్షణం అన్నాడు ఆయన. పరమాత్మ ఎందుకయ్యాడు? పంచడం అలవాటు అయింది కాబట్టి పరమాత్మ అయ్యాడు. దానవులు ఎందుకయ్యారు? దాచుకోవడం ఒక్కటే తెలిసింది కాబట్టి దానవులు అయ్యారు. తేలిక మాటల్లో చెప్పేశారు రామకృష్ణానందగిరి స్వామి వారు మాట అండి. దానవులు పరమాత్మ, దానవులు ఎందుకయ్యారు? దాచుకున్నారు గనక. పరమాత్మ ఎందుకయ్యాడు? పంచాడు గనక. అందుకే మహాత్ముల యొక్క సూక్తి ఏమిటి? పంచండి, పంచండి, దానం చెయ్యండి, ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి. ఇది మహామంత్రం. సద్గురు శివానంద స్వాముల వారు ఋషికేశిలో వారిచ్చిన ఏకైక మంత్రం ఏమిటంటే గివ్, గివ్, గివ్. ఒకే మంత్రం అండి, ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి. ఏమిటి ఇస్తే అంటే, మీరిక్కడ రెండు చేతులలో ఉన్న, రెండు చేతుల రూపంలో ఉన్నటువంటి ఈ జీవస్వరూపానికి ఇస్తే 1000 చేతుల పరమాత్మ 1000 చేతులతో మీకు ఇస్తాడన్నాడు ఆయన. ఇక్కడ 2 చేతులు వాళ్ళకి ఇవ్వండి, 1000 చేతులు వాడు మీకు పంపిస్తాడు. ఇప్పుడు ఏది గొప్ప అండి? 2 చేతులతో మనం ఇవ్వలేక 2 చేతులు దాచిపెట్టుకుంటుంటే 1000 చేతులు వాడు ఇంకాస్త బిగదీసుకుంటాడు, నేను వీడికి ఇచ్చి కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు మనం 2 చేతులు వాడిని ఇస్తున్నాం అనుకోండి, 1000 చేతులు వాడు మీకు ఇవ్వడం ప్రారంభం చేస్తాడు. ఇప్పుడు ఏది గొప్ప? గివ్, గివ్, గివ్. ఇది మహామంత్రం అని చెప్పారు మన శివానంద స్వాముల వారు. అంటే ఆ సేవ దేనివల్ల పోతుంది? సేవ వల్ల ఏం తెలుస్తుందండి అంటే, నేను అన్నింటికంటే తక్కువ వాడిని, తక్కువ వాడిని, తక్కువ వాడిని, తక్కువ వాడిని అనేటువంటి భావన మనలో ఉండేటువంటి మోహము పోవడానికి కారణమవుతుంది. దాసభావన చాలా గొప్పదండి. దాసోహం కోసలేంద్రస్య, ఏమండి, నేను దాసుణ్ణి అన్నాడు, దేవుడయ్యాడు. అహం అని లేచాడు రావణాసురుడు, వాడి నాశనం అయ్యాడు. అహం అన్నవాడు అడ్రస్ లేకుండా పోయాడు. దాసుణ్ణి అన్నవాడు దైవమై కూర్చున్నాడండి. అదే మనకు భాగవతం చెప్తోంది, మహాత్ములు కూడా అదే చెప్తున్నాడు. నేను అని ఎక్కడా లేవల ఆంజనేయ స్వామి వారు. నేను అని లేచాడు ఎక్కడ? రావణాసురుడు అమ్మ దగ్గర. నేను, నా పేరు రావణాసురుడు, నేను బ్రహ్మవంశంలో వాడిని, నేను ఇంత తపస్సు చేసిన వాడిని, నేను ఇంత వాడిని, నాకు భయపడనంటావా? నాకు దాసీగా ఉండనంటావా? నా వాళ్లకు పట్టపురాణిని కానంటావా? నేను, నాకు, ఇదే రావణాసురుడు. కానీ ఆంజనేయుడు, ఈ నేను అనే ఉపాధి నాకు సంబంధించింది కాదమ్మా, నేను ఒక ప్రభువుకు సంబంధించిన వాడిని. ఇక్కడ నేను అనేటువంటి మాట ఆంజనేయ స్వామి వారు దేని పరంగా వాడారు? నా ప్రభువు రాముడు, నేను రాముడికి చెందినవాడని. ఏమండి ఇది? వస్తువు ఎవరికి సంబంధించింది? రాముడికి. దాసోహం కోసలేంద్రస్య. మరి ఏ కర్మలు చేస్తుంది? మరి ఇంత పని చేస్తున్నావు, ఈ కర్మ ఎందు నీకు కర్తృత్వ భావన లేదా? నాకు కర్తృత్వ భావన లేదు. ఎందుకు లేదు? రామాస్యాక్లిష్ట కర్మణః, ఇది రాముడి పని అనుకుంటూ చేస్తున్నాను. అప్పుడిప్పుడు నాకు కర్తృత్వ భావన లేదు కదా, నేను దాసుణ్ణి, రాముడికి ఇష్టమైన పని చేస్తాను, రాముడికి ఏది, ఆయనకి ఏది ప్రీతో ఆ పనే చేస్తాను. హనుమాన్ శత్రు సైన్యాన నిహంత మారుతాత్మజ, ఇది మనకు రామాయణంలో చెప్పారు. ఇలా చెప్పుకోవాలంటే ఎంత మోహం పోతే దైవమవుతాడు. మోహం పోవడానికి సత్సంగం కారణమైంది. అక్కడ ఆవిడకి వినగా 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 ఇంటి దాసీకి పట్టిందండి తత్వం. ఆ తత్వం కూడా ఓ కాషాయం కట్టిన ఒక మహానుభావుడికి తాను నిలబడి ఆయనకు సమాధానం చెప్పింది. అక్కడ ఎవరో బయట ఉండే వాళ్ళకి చెప్పలేదు ఆవిడ సమాధానం. ఒక తాపసికి, ఒక మహర్షికి, ఒక మహానుభావుడికి తాను అనుభవించినటువంటి సత్యాన్ని అక్షర రూపంలో తను ఏది పెద్దల ద్వారా విన్నదో అది చెప్పేటప్పటికీ ఆవిడికి దండం పెట్టేశాడు ఆయన. అమ్మ, నేను భగవద్గీత చదివా కానీ నీ అంత నిర్దిష్టంగా నేను ఉండలేకపోతున్నాను. పరీక్షకు వచ్చినప్పుడు నువ్వు నిలబడ్డావు, పరీక్షకు వచ్చినప్పుడు నిలబడితేనే కదండి నిప్పుల్లో కాలితేనే బంగారం అంటే ఏంటో తెలుస్తుంది. ధనంజయే హటకేశాం పరీక్ష, విపత్తి కాలే గృహిణీ పరీక్ష, రణరంగ మధ్య శత్రుభృతాం పరీక్ష, భాగ విద్యావతాం భాగవతే పరీక్ష. రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, బంగారం మంచిదో కాదో తెలియాలంటే అగ్నిలో ఉండాలి, అగ్నిలో కాల్చాలి. ఇల్లాలు తెలివితేటలు చూడాలంటే భర్త దారిద్ర్యంలో ఉన్నప్పుడు, భర్తకి లేమి ఆవరించినప్పుడు ఇల్లు నడిపేటువంటి తెలివితేటల్ని బట్టి ఆ ఇల్లాలి తెలివితేటల్ని మనం అంచనా వేయాలి. రణరంగంలో మధ్య నిలబడి ఎదురుగా శత్రువులు బాణం సంధించినప్పుడు తను ఎంత ధీరుడుగా నిలబడతాడో వాడి ధైర్యాన్ని చూసి నిర్ణయం చేయాలి. వీడు ఎంత విద్య తెలిసిన వాడో తెలియాలంటే వాడికి భాగవతంలో పరీక్ష పెట్టాలి అన్న భాగవత పరీక్ష. భాగవత పరీక్ష అంటే కష్టాల్లో ఎంతవరకు మనం మనల్ని మన స్వరూపాన్ని మనం దాచుకోకుండా నిలబడగలిగాం, ఇది కేవలం మాట వరకే మాట్లాడుకోగలుగుతున్నామా, లేదు అటువంటి పరిస్థితుల్లో కూడా నిలబడగలుగుతున్నామా. ఆ ఇంటి దాసి నిలబడిందండి, ఆ ఇంట్లో వాళ్ళ నాన్న నిలబడ్డాడు. వాళ్ళ అది చాలా పెద్ద కథ అనుకోండి, అమ్మ చెప్తారు ఇప్పుడు ఒకసారి మనకి, ఏ మరి వాళ్ళ ఆవిడ కూడా నిలబడుతోంది అక్కడ, ఆ పిల్లవాడి ఆవిడ, ఆవిడ కూడా చక్కగా సమాధానం చెప్తోంది. ఆఖరికి మళ్ళీ అక్కడికి పెడితే ఆ అబ్బాయి కూడా సమాధానం చెప్తాడు, అయ్యా నేను అక్కడికి వెళ్ళాను, నీ రక్తంతో కూడిన వస్త్రం చూపించాను, వాళ్ళందరూ చనిపోయారు, మీ నాన్నగారు వెళ్ళిపోయారు, మీ అమ్మగారు వెళ్ళిపోయారు, ఇంటి దాసి వెళ్ళిపోయింది, మీ భార్య వెళ్ళిపోయింది, మీ ప్రజలు వెళ్ళిపోయారు అని చెప్పి చెప్పినా ఆ అబ్బాయిలో చలనం కలగలే. ఆ అబ్బాయి మళ్ళీ ఈయనకు వేదాంతం చెప్తాడు. అంటే సత్సంగం ద్వారా ఏం తెలుస్తుంది, సత్సంగం ద్వారా మనం ఏమవుతాం, సత్సంగం ద్వారా మనం ఏ పోగొట్టుకుంటాం, ఏమి పొందుతాం. పోగొట్టుకునేది మోహాన్ని, పొందేది స్మృతి. స్మృతి అంటే మనస్వరూపం, స్మృతి అంటే మనస్వరూపం. ఏది పోతుంది, నేను కానిది పోతుంది, నేనైనది నిలబడుతుంది. సత్సంగం ద్వారా ఏం జరుగుతోంది లాభం అంటే నేను కానిది పోతుంది, నేనైనది నిలబడుతుంది. ఆ నేనైనది ఏదో తెలుసుకోవడానికే గురువులు మనకి ఇంత కాలాన్ని వెచ్చించి, ఇంత సమయాన్ని వెచ్చించి మనకి ఇంత బోధని వారు అందిస్తున్నారంటే మనం ఎంత అదృష్టవంతులం అండి. ఆనాడు వాళ్ళు పొందిన అదృష్టం కంటే తక్కువ ఏమైనా మనకు అందిస్తున్నారా? వశిష్ఠుల స్థానంలో గురుదేవులు నిలబడితే మనల్ని రామచంద్రుణ్ణి చేసి కూర్చోబెడుతున్నారండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కూర్చున్న స్థానం వశిష్ఠుడైతే మీరు కూర్చున్న వాళ్ళందరూ రామచంద్రులే. రామచంద్రుడు కాకపోతే వశిష్ఠుడి దగ్గరికి రారు, వశిష్ఠుడు కాకపోతే ఆత్మతత్వం చెప్పలేడు. యోగ వాసిష్ఠం చెప్పాడంటే ఆయనే చెప్పాలి, వినేవారు రాముడు కాబట్టి అక్కడ కూర్చుని విన్నాడు. సత్సంగం మనకి ఏ అర్హత చూసిచ్చారండి మన గురుదేవులు? ఇప్పుడు మనల్ందరినీ ఏ స్థానంలో కూర్చోబెట్టారు మన గురుదేవులు? రాముడి స్థానంలో మనల్ని కూర్చోబెట్టారు. మనందరం రాముడికి నమస్కారం చేస్తుంటే ఇప్పుడు రాముడిగా మనల్ని చేసి కూర్చోబెట్టారు. అందుకే ఈ సత్సంగ సభలో మనం కూర్చోగలిగాం. మరి గురుదేవులు వశిష్ఠులై కూర్చున్నారు, ఆయన వ్యాసులై కూర్చున్నారు, మనం వారి శిష్యులై కూర్చున్నాం. వారు దక్షిణామూర్తి అయి కూర్చున్నారు, మనం సనక సనందనాథులుగా కూర్చున్నాం. అంటే ఎంత అర్హత అండి, నిజంగా అర్హత మనకు ఉందో లేదో మనకు తెలియదు, కానీ మనల్ని అలా చేసి కూర్చోబెట్టారు మన గురుదేవులు. ఎంత ఆశిస్తున్నారండి గురుదేవులు నిజంగా మన నుంచి, ఎంత ఆశిస్తున్నారు, ఎంత ఆశ మన మీద పెట్టుకున్నారు వాళ్ళు. మనం అంటామే మన పిల్లాన్ని, ఆశలన్నీ నీ మీద పెట్టుకున్నానురా, నువ్వు ఉద్యోగం సంపాదిస్తే నా కడుపు పండుతుందిరా, నా కడుపు నిండుతుందిరా అంటాం కదండి. ఒక ఆశ మనం ఒక పిల్ల సంతానానికే, ఒక పిల్లాడికో ఇన్ని ఆశలు మనం ఒక పిల్లాడి మీద పెట్టుకుంటే మరి ఇంతమంది పిల్లల మీద మన గురుదేవులు ఆశ పెట్టుకున్నారే. బ్రహ్మజ్ఞానికి ఒకదానిపైనే ఆశ. ఏమిటా ఆశ? తన ఆధ్యాత్మిక వారసత్వ సంపదకి వీళ్ళందరూ వారసులు కావాలి, వీళ్ళందరినీ అధికారిని చెయ్యాలి అని వారి ఆశ. ఆ అధికారితనాన్ని మనకి ఇచ్చారండి గురుదేవులు, అది మన అదృష్టం. నిజం చెప్పాలంటే సత్సంగంలో కూర్చున్నామన్నా, ఆ సత్సంగ సభలోకి మనకు ప్రవేశం లభించిందన్నా, వారి పాదాల చెంత ఇంత చోటు దొరికిందన్నా, కనీసం ఈ బ్రహ్మ సభలో నిద్రపోయే వాళ్ళగానైనా కూర్చోగలిగినా మనం అదృష్టవంతులమే. ఎందుకని, నిద్రపోయిన మనల్ని బయటికి బొమ్మండంలే, లేచి నిలబెడుతున్నారు, ఇంకా సంతోషించండి. మనకు అర్హత లేదు బయటికి బొమ్మండంలే, ఇంకా నించోబెడుతున్నారు, మనకు ఆసక్తి కలిగింపజేస్తున్నారు, మరలా మరలా మనకి ఆ తత్వాన్ని బోధిస్తున్నారు. అటువంటి దయాస్వరూపులైనటువంటి గురుదేవుల యొక్క దివ్య చరణారవిందాలకి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ, వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ.